ఈ అన్నమయ కోశంలో నుంచి దానికంటే సూక్ష్మమైనటువంటి ప్రాణమయ కోశం ఏర్పడుతుంది, ఎనర్జీ ఏర్పడుతుంది. ప్రాణమయ కోశం నుంచి దానికంటే సూక్ష్మమైన మనోమయ కోశం ఏర్పడుతుంది. మనోమయ కోశం నుంచి దానికంటే అతి సూక్ష్మమైన విజ్ఞానమయ కోశం ఏర్పడుతుంది. దాని నుంచి పరిపూర్ణము, పరమము, చరమము, సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి ఆనందమయ కోశం ఏర్పడుతుంది. ఈ పంచకోశములు కూడా మానవ దేహంలో ఉంటాయి. దీనికి ఆధారం ఏది అంటే అన్నపు మెతుకు ఆహారం అవుతున్నది. అందుకనే అన్నాన్ని పరబ్రహ్మ స్వరూపంగా ఉపాసన చేశారు మన పూర్వీకులు. ధర్మక్షేత్రానికి సత్యసాయిబాబా వారు వెళ్ళారు, అక్కడ విడిది చేశారు. వారితో పాటు కారుణ్యానంద కూడా వెళ్ళారు, వారితో పాటు ఉండేవారు. ఆ గొడుగు పట్టుకుని కాషాయంలో ఉన్న మహాత్ముడైన అయితే బాబా వారిని దర్శనం చేయటానికి చాలామంది పెద్దలందరూ రావటంతో స్వామి పైన ఉండిపోయినారు, కారుణ్యానంద కింద ఉండిపోయినారు. ఖాళీగా ఉన్నారాయన. ఆ తానున్నటువంటి గది కిటికీ తెరలు అటు ఇటు తీశాడు. తీయగానే ఆయన కంటి ముందు ఒక భయంకర దృశ్యం కనిపించింది. బయట ఒక చెత్త కుండీలో విసిరి పారేసినటువంటి ఎంగిలి విస్తరాకులు, అన్నం, తిండి పదార్థాలు, దానికోసమై పోట్లాడుకుంటున్నటువంటి కుక్కలు, వాటితో తలబడుతున్నటువంటి ఇద్దరు పిల్లలు. ఈ దృశ్యం చూడగానే ఆయన గుండె చెలించిపోయింది. ఒక్కసారి కర్టెన్ వేసేశారు. బాబావారు పైనుంచి కిందకు రాగానే మొట్టమొదటి ప్రశ్నే అడగాలి, ఎందుకు ఇలా జరుగుతున్నది అనుకున్నారు. మళ్ళీ ధ్యానంలో ఉండిపోయారు ఆయన. ఆ ధ్యానంలో స్వామి తలపులలో ఆయన స్వాత్మానంద స్థితిలో ఆయన ఉన్నారు. ఇంతలోకే మధ్యాహ్నం 1 గంట అయిపోయింది. బాబావారు కిందకి దిగొచ్చారు. కిందకి దిగొచ్చి 1 గంట అవుతుంటే కారుణ్యానంద భుజం మీద అలా చేయిబెట్టి తట్టారు. ఒక్కసారి ఆయన ఉలిక్కిపడి లేచి ఆశ్చర్యం దేనికి పొందాడంటే, బాబా ఎలా వచ్చారు, తలుపు వేసి ఉంది కదా అని. అదే అన్నాడు ఆయన. ఏం ప్రశ్న వేయాలో అది వేలే. బాబా నేను తలుపు బోల్ట్ పెట్టించానే, మీరు ఎలా వచ్చారు అన్నాడు. నేను రావాలి అంటే బోల్ట్ అడ్డమా అన్నారు నవ్వుతూ. పద పద భోజనానికి టైం అయింది, 1 గంట అయిపోయింది, లే ఇంకా ఇక్కడున్నావా అంటుంటే, బాబా ఒక విషయం మిమ్మల్ని అడగాలి, ఒక్క నిమిషం ఉండండి, మీరే దీనికి పరిష్కారం చెప్పాలి అని అంటుండగా, ఏది, ఆ కుండి, ఆ కుక్కలు, ఆ పిల్లలు అలసంగతేనా అన్నారు బాబా. అనగానే ఆయన ఒక్కసారి ఆశ్చర్యపోయినాడు. సాక్షాత్తు సర్వదేవత అతీత స్వరూపమైనటువంటి స్వామి ఒక చిద్విలాసంతో కూర్చొని ఒక వైభవం ఉండి కొన్ని వేల మంది భోజనానికి సిద్ధమవుతున్నటువంటి ఒక ప్రదేశంలో ఇద్దరు పిల్లలకి అన్నం దొరకని ఈ స్థితి ఏమిటి, ఎందుకు ఇలా జరిగింది, భగవంతుడు సాక్షాత్ అక్కడ ఉన్నాడు, ఇది ప్రశ్న ఆయనకు లోపలన్నది. బాబా సమాధానం చెప్పారు. ఏది, ఆ ఇద్దరు పిల్లల గురించేనా నీ విచారణ? వారు పూర్వజన్మలో జమీందారు బిడ్డలు. వారు అనుకున్న సమయానికి బంగాళపు పళ్ళాలలో అన్నం వడ్డించబడితే అతిశయించి అహంకారం చేత ఆ ప్లేట్లు కిందకు విసిరేశారు. ఏం లేదు, పారేసుకున్న మెతుకులు ఇప్పుడు ఏరుకుంటున్నారు. అది అంటే అన్నం బహుకుర్వీత అంటే మన ఇంట్లో బాగా అన్నం ఉండటం కాదు, మనతో పాటు రోజుకు కనీసం ఒక్క కడుపైనా నింపగలగాలి. అవన్నీ పాతకాలం, ఇప్పుడు ఇంట్లో వాళ్ళకే కష్టమనే దానికి అమ్మను చూడండి. జిల్లెళ్ళమూడి ఇవాళ ఉన్న దివ్యక్షేత్రానికి అమ్మ పెట్టినటువంటి పేరు అందరి ఇల్లు అని అచ్చ తెలుగులో పెట్టింది. దానికి ఏదో ఆనందాలయం, అనసూయాలయం, రాజరాజేశ్వరాలయం, ఏం, అందరి ఇల్లు. ఆ అందరి ఇల్లులో ఎవరొస్తారో, ఎవరు మన పక్కన కూర్చుంటారో, అందరికీ ఆహ్వానమే. జీవితంలో నిన్న ఎట్లాగైతే తిరువన్నామలై వెళ్ళాలని మనం అంతా అనుకున్నామో, జీవితంలో ఒక్కసారి జిల్లెళ్ళమూడి వెళ్ళి అమ్మ ప్రసాదం తిని రావాలి. కారణం ఒక్కటే, అది కేవలం అన్నపు ముద్ద కాదు, అది జ్ఞానాన్నం. ఆ జ్ఞానాన్నాన్ని అందుకున్న వారిలో శ్రీశైలానికి వెళ్లే దారిలో సున్నిపెంట అని ఒక ఊరుంది, అక్కడ పూర్ణానంద స్వామి వారు ఉన్నారు. ఆయన ఆ దర్శనానికి వెళ్ళారు. వెళితే ఆమెమన్నదో తెలుసా, పూర్ణానంద స్వామిని పేరు పెట్టుకున్నావు గాని నువ్వు సాక్షాత్ శివుడివిరా అన్నది. అది, నీలో శివుణ్ణి చూస్తున్నాను అన్నది. ఇది సత్యం. మనం చాలా విస్తృతంగా లోలోతులకు వెళ్ళి అధ్యయనం చేయాలి. ఎందుకని ఈ మహాత్ములంతా అమ్మ దగ్గరకు వెళ్ళారు? రఘువరదాసు గారు అనబడేటువంటి అవధూతేంద్ర సరస్వతీ స్వామి వారు వెళ్ళారు అక్కడ. ఆయన ఎక్కడో సుమారుగా ఒక 7-8 కిలోమీటర్ల దూరంలో వారు ప్రయాణమై వస్తున్నారు అనే విషయం ఎవరికీ తెలియదు. ఆ రోజుల్లో వర్తమానాలు లేవు, ఎస్ఎంఎస్ లేవు, సెల్ ఫోన్లు లేవు, అసలు మామూలు అక్కడ ఫోనే లేదు. అటువంటి పరిస్థితిలో ఆ గదిలో కూర్చున్నటువంటి అమ్మ రామనామ సంకీర్తనంతో సర్వదేహంలోనూ రాముణ్ణి నింపుకున్న రఘువరదాసు గారు వస్తున్నారు, తగిన ఏర్పాట్లు చేయండి అన్నది. ఆయన్ని ఎవరూ రానివ్వటలేదు. ఆయన దారిలో ఆయన పాడుకుంటూ వస్తే మిరపచేలల్లో ఉన్నటువంటి కుల మత వర్గాలు దాటినటువంటి వాళ్ళు కోతలు కావలసిన కొడవళ్ళు విసిరేసి నామ సంకీర్తనంలో ఆయన వెనకబడి ఇక్కడి దాకా వస్తున్నారు, అందరికీ భోజనాలు ఏర్పాటు చేయండి అనేది. వారు వచ్చేవారు గంటలు. అది అంటే ఒక జీవన్ముక్త స్థాయిలో ఉన్నటువంటి ఇటువంటి అవతారమూర్తులంతా కూడా తమకు ఉన్నటువంటి సిద్ధుల అన్నింటినీ కూడా మరొకరిని ఉద్ధారణ ఇవ్వటం కోసం, మార్గం చూపించడం కోసం దాన్ని వాడుతారు తప్ప తమ కోసం వారు వాడుకోరు. అలాగే ఈవేళ షిరిడి సంస్థానంలో, షిరిడి సాంప్రదాయంలో యక్కిరాల భరద్వాజ ఒక మహాగురువుగా కీర్తింపబడుతున్నటువంటి ఆయన అమ్మ దగ్గర పెరిగాడు. అమ్మ ఆలయంలో ఉన్నాడు, అమ్మని అనుసరించాడు, అమ్మని దర్శనం చేశాడు, అమ్మతోనే ఉండేవాడు, వెతుకుతూ వెతుకుతూ ఉండేవాడు. ఇటువంటి ఆనంద రేఖ ఎక్కడ వీళ్ళందరినీ ఒక ఎక్కిరాల భరద్వాజ అక్కడికి ఎలా వెళ్ళగలిగారంటే, ఆ ఒకటే అన్నది, మీరు రాలేరు రా నేను పిలుచుకుంటాను అనేది, కావలసిన వాళ్ళని నేను రప్పించుకోగలను నాకు ఆ శక్తి ఉన్నది అన్నది. అమ్మ మరి నీకు కావలసిన వాళ్ళు అక్కర్లేని వాళ్ళు ఉన్నారా, ఇద్దరు ఉన్నారా అని అడిగాడు తెలియగలవాడు. నాకు అక్కర్లేని వాళ్ళు ఎవరు లేరురా, నేను అక్కర్లేని వాళ్ళు చాలా మంది ఉంటారు, వాళ్ళు వచ్చి భోంచేసిపోతారు అంది. అది అది సమాధానం. ఏం చదువుకుంది ఇంతకీ అమ్మ? మన దగ్గర ఉన్న డిగ్రీలో లేవు, ఏమీ లేవు. అలాగే స్త్రీమూర్తులంతా అమ్మ ఏదన్నా ఉపదేశం మంత్రం చెప్పు మేము హాయిగా చేసుకుంటామంటే, సాక్షాత్తు ఒక భర్తని పొంది విష్ణు స్వరూపమైన భర్తని పక్కన పెట్టుకొని ఆయనని కాదనుకని ఎవరిని పూజిస్తారు? కావలసిన వేళకు అన్నం పెట్టుకోండి, నమస్కారం చేసుకోండి, విష్ణుమూర్తికి నమస్కారం చేసుకున్నట్లే. నిన్ను రక్షించటానికి, నిన్ను జీవితాంతం మొయటానికి సిద్ధపడ్డ నీ భర్త కంటే విష్ణువు ఇంకెక్కడున్నాడో చెప్పు నాకు అని తప్పించుకునేది. అంతే తప్ప నీ భర్తను వదిలేసి నామనామ స్మరణ చేస్తూ నా దగ్గర కూర్చోమని అన్నాడు అమ్మ చెప్పలే. షీ సో ప్రాక్టికల్, సో ప్రాగ్మాటిక్, సో ప్రూడెంట్. అది అద్భుతం. అలాగే అమ్మ దగ్గరికి, అమ్మ కూడా అన్నక్షేత్రాలకు వెళ్ళింది, సంచారం చేసింది. మామూలుగా శంకర భగవత్పాదులకి ఒక తల్లి ఉంది, రమణ మహర్షికి ఒక తల్లి ఉంది, నిన్న మనం రామకృష్ణ గురుదేవులకు కూడా ఉంది. వీళ్ళందరికీ అంటే మనతో సహా ఈ శరీరానికి ఒక తల్లి ఉన్నది. అలాగే అమ్మకి కూడా ఒక తల్లి ఉన్నా అమ్మ జగజ్జనని అయింది. ఎందుకయింది, ఎట్లా అయింది అంటే, ఆశ్చర్యపోతాం, రమణ మహర్షి తమ భుజం మీద వచ్చిన సార్కోమా వ్యాధిని నేను రప్పించానా, వారిని ఎక్కడే ఉండనివ్వండి అని ఆ పుండుని వారు అని ఎట్లా సంబోధించారో, అమ్మ చరమ దశలో 1984 ప్రాంతంలో గుంటూరు తీసుకెళ్లారు. తీసుకువెళ్తే స్కానింగ్ చేశారు. ఆ రోజుల్లో చేసి డాక్టర్లు ఏం చెప్పారంటే, అమ్మ చాలా క్యాన్సరస్ గ్రోత్తో ఉన్న కొన్ని గడ్డలున్నాయి, అవి తీసేస్తే మంచిదమ్మా, కొన్నాళ్ళు హాయిగా నువ్వు ఉంటావు అన్నారు. ఆమెన్న సమాధానం ఏమిటో తెలుసా? ఒరే, ఇంతమంది బిడ్డల్ని మోసిన నేను ఆ 4-5 గడ్డల్ని మోయలేదా, ఉండనివ్వండి వాటిని అన్నది. అది జిల్లెళ్ళ మూడమ్మ అంటే. వాళ్ళు అలా ఎలా చూడగలుగుతారు? ఈ లేటరల్ థింకింగ్, ఈ ఉదాత్తమైన స్థాయి వాళ్ళకి ఎలా వస్తుంది? అమ్మో నా క్యాన్సర్ వచ్చిందా అని అనలేదు, ఉండనివ్వండి అంది, వాటితో మనకేం పని అన్నది. అలాగే ఏదైనా ప్రపంచంలో అనేకమైనటువంటి బాధలు కలిగినప్పుడు ఆ బాధలకి విరుగుడుగా గనక ఆమె దగ్గరకు వెళ్ళినట్లయితే ఆమె పూర్ణాద్వైతాన్ని బోధించేది. పూర్ణాద్వైతాన్ని మిగతా గురు స్వరూపాల వల్ల గంభీరమైన మాటల్లో చెప్పలే. ఆమె ఏమన్నదంటే, అద్వైతం 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 అని అనుకుంటున్నారు కదా, అసలు అద్వైతం ఏమిటో నేను చెప్తాను రా అంది. ఏమిటి అంటే, ఏ అత్తగారు తన కోడల్ని కూతురుగా చూడగలదో, ఆ చూడగలిగిన స్థాయి, ఏ కోడలైతే తన అత్తగారిని తన తల్లిలాగా భావించగలదో అది పూర్ణాద్వైతం అన్నది. ఎంత ప్రాక్టికల్, అసంభవం. ఎందుకంటే ఇది పిల్లి ఎలుక చెలగాటమేగా. ఈ చెలగాటంలో ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడుతారు, ఎవరు రాలుతారు అన్నదే ప్రశ్న తప్ప, ఇద్దరూ గెలవటం లేదు, ఇద్దరూ ఓడటం లేదు, ఎవరో అధికులు ఉంటారు. కానీ అమ్మ చెప్పిన అద్వైతం అది. ఆ పూర్ణ అద్వైత స్థితిలో రెండవ భావం లేకుండా ఉండగలగాలి, అది చాలా ప్రధానమైనటువంటిది. అలాగే అమ్మకి ఆమె శరీరానికి 50 సంవత్సరాల వయస్సు వచ్చింది. వచ్చినప్పుడు ఆమెని భక్తులు, అప్పటికి భక్తులంతా ఏర్పడ్డారు. ఆమె ఒక్క మాట చెప్పింది, నాకు భక్తులు లేరు, నాకు శిష్యులు లేరు, ఉన్న వాళ్ళందరూ నాకు బిడ్డలే అన్నది. అందువలన ఆమె మాతృమూర్తి, మాతృశ్రీ, విశ్వజనని కాగలగటానికి కారణం ఏంటంటే, ఫలానా వాడు నా శిష్యుడు, ఫలానా వాడు నాకు భక్తుడు అనటం ఒక ఎత్తు, అందరూ నా బిడ్డలే అనుకోవటం ఒక ఉదాత్త స్థాయి. గనక ఈ 50వ ఏడు వచ్చేసరికి అప్పటికే చుట్టూ ఉన్నటువంటి వారంతా ఆమెను అడిగారు, అమ్మా నీకు ఏం కావాలి అని అడిగారు. అంటే ఈ ఏం చేయమంటావు, ఈ బర్త్డేకి ఏం చేయమంటావని. ఏం లేదురా, 100,000 మంది ఒక చోట కూర్చొని భోంచేస్తే బాగుండును అంది. 100,000 మంది ఈ ఊళ్ళోనే గలవరు. ఆ ఊరు చిన్న కుగ్రామం అది. మా ఏమిటి ఇట్లా 100,000 మంది మనం పెడదామని మనం సిద్ధపడ్డా, 100,000 మంది ఇక్కడి దాకా ఎవరు వస్తారు అని అందరూ అనుకున్నారు. ఆ రోజు రానే వచ్చింది. ఆ రోజున ఆమె జన్మదినం నాడు, 50th బర్త్డే నాడు, జిల్లలమూడిలో పొలాలలో వేశారు తాటాకులతో పందిళ్లు. వేస్తే 138,000 మంది ఏకకాలంలో భోంచేశారు. ఏమీ లేని రోజుల్లో ఇవాళ వంట పాత్రలు కానీ, కుకింగ్ మెకానిజం కానీ, ఈ మోడర్న్ అప్లయన్సెస్ కానీ ఏమీ రోజుల్లో లేని రోజుల్లో ఈ 138,000 మంది అన్నం తినటం అమ్మ యొక్క దివ్య సంకల్పానికి గుర్తు. మరి అది ఏమి ఆనందం ఇచ్చింది ఆమెకి అంటే, ఒకటే చెప్పేది, నేనేం చెయ్యాలి, వ్రతం చేయాలా, దానం చేయాలా, చందా ఇవ్వాలా అంటే, ఏం లేదురా, నీ చేత్తో నువ్వు ఇంకోరికి అన్నం పెట్టుకోనేది, నీ చేత్తో నువ్వు, ఆ నీ చేత్తో నువ్వు అన్నం వండి పెట్టుకో, అది మాత్రమే నీకు ఆనందాన్ని ఇస్తుంది, అదే నువ్వు చేయవలసినటువంటి కర్తవ్యం అంటే. జిల్లెళ్ళమూడి అమ్మ ఈ మధ్య తత్వచింతన సదస్సు అని జరిగింది. అమ్మ తత్వాన్ని గురించి ఒక చింతన, ఒక బైఠక్, ఒక విచారణ చెయ్యాలి అని. అమ్మతో ఉన్నవారు, అమ్మను చూసినవారు, అమ్మను చూడకపోయినా అనేకమైనటువంటి విషయాలు తెలిసిన వారు అక్కడ చేరి అమ్మ తత్వం అసలు ఏమిటి అని. అమ్మ తత్వం ఒకటే, దాని పేరు అమ్మతత్వమే. ఇంకో తత్వం ఏముంటుంది, అమ్మతత్వంలో నాన్నతత్వం ఉండదు కదా, అమ్మతత్వమే. ఆ అమ్మతత్వంలో ఏమున్నదంటే అవ్యాజమైనటువంటి ఒక వాత్సల్య రేఖ. ఆ అవ్యాజ వాత్సల్య రేఖలో ఆమె ఎవరెవరినో ఎంచుకొని పంచిన మనిషి కాదు. ఆమె సర్వ ప్రపంచానికి ఆకలి లేని రోజు, ఆకలి తీరే రోజు రావాలన్నది. ఆకలి ఉండి తీరుతుంది కానీ తీర్చగలు తీరే రోజు రావాలి, ఆ ప్రయత్నంలో మీరంతా ఉండండి అని అమ్మ అంటే, 1985 ఆమె శరీరం వదిలిపెడితే సుమారు ఇన్ని మళ్ళీ ఒక 27 ఏళ్ల తర్వాత అక్కడికి వెళ్ళినప్పుడు, నేను 44 ఏళ్లకు వెళ్ళాను 1967 తర్వాత, మొన్న వెళ్ళా 2011లో. అమ్మ శరీరంలో ఉండగా ఏ పవిత్రత, ఏ నిశ్చలత, ఏ ప్రేమ, ఏ సహజమైన మానవ సంబంధం ఆనాడు ఆమె ఉండగా ఉన్నాయో ఇవాళ ప్రిస్టైన్ అట్లాగే ఉన్నాయి, మార్పు లేదు. ఇది ఆశ్చర్యం. ఏ రకమైనటువంటి వెస్ట్రన్ ఇంపాక్ట్ లేనటువంటి ఒక దివ్య ప్రదేశంగా జిల్లెళ్ళమూడి నిలిచిపోయింది. అంతేకాదు, జిల్లెళ్ళమూడి అమ్మ ఇంకొక మాట అనేది, అమ్మా నువ్వు ఎప్పుడు తింటావు, ఏం తింటావు, ఆకలి లేదా అంటే, అసలు ఈ కలిలో నాకు ఆకలి లేదన్నది. చాలా గమ్మత్తుగా మాట్లాడేది ఆ శ్లేష, ఆ పన్ చాలా పరమాద్భుతంగా, అది ఒక ఉదాత్త స్థాయిలో అద్వైత బోధనకి దారితీసేట్లుగా అమ్మ దగ్గర ఆనందం ఉండేది. అలాగే ఆ రోజుల్లో సైంటిస్టులు ఆమె దగ్గరికి చేరుకున్నారు, కళాకారులు చేరుకున్నారు, మేధావులు చేరుకున్నారు. జర్మనీ అలాగే అమెరికా దేశం నుంచి అనేక మంది భక్తులు ఆమె దగ్గరకు వచ్చారు. మరి వారు ఏమి ఆనందం పొందారు అంటే, ది యూనివర్సల్ మదర్హుడ్ మేము ఇక్కడ అనుభవించామని చెప్పారు. ఆ యూనివర్సల్ మదర్హుడ్కి అర్థం ఏమిటి అంటే, అందరినీ ప్రేమించగలగటమే, అందరికీ అన్నం పెట్టగలగటమే, అందరి భౌతిక ఆకలితో పాటు ఆధ్యాత్మ పిపాసను తీర్చగలగటమే. కేవలం అన్నం పెట్టడం అంటే అమ్మేదో నాలుగు ముద్దలు పెట్టడం కాదు, అది ఒక్కొక్కటి జ్ఞానాన్నంగా వరదానమై ఇవాళ ప్రసిద్ధులైనటువంటి వారందరూ కూడా తమ చిన్నతనంలో ఏదో ఒకనాడు జిల్లెళ్లమూడిలో అమ్మ దగ్గరకు వెళ్ళిన వారే తప్ప మరొకరు కాదు. ప్రముఖుల అందరినీ పిలుస్తున్నామని అన్నప్పుడు మే వారితో అన్న మాటది, వీళ్ళంతా ఇవాళ ప్రముఖులేమో గాని ప్రముఖమైన అమ్మ దగ్గరికి వెళ్ళిన తర్వాతే వాళ్ళ జీవయాత్ర ప్రారంభమైంది అని. అమ్మ అనుగ్రహం ఉండబట్టే ఇవాళ ఆ మానవీయమైనటువంటి అనేకానేక లక్షణాలు ఇంకా ఈ ప్రపంచంలో ఉండగలుగుతున్నాయి. అది జిల్లా ముళ్ళమూడి యొక్క అమ్మ యొక్క మహత్తత్వాన్నిగా మనం భావన చేయాలి. అలాగే అమ్మ అనేది కులం అంటే ఏమిటమ్మా, ఈ కులం పేరు మీద అందరూ కొట్టుకుంటున్నారే, ఎట్లా దీన్ని ఆపాలంటే, శుక్లశోణితాలకు గనక ఏదన్నా కులం ఉంటే అది రా అసలు కులం అన్నది. శుక్లశోణితాల కులం లేదు. మానవ శరీరంలో అతి సహజంగా ఏర్పడేటువంటి ఒకనొక స్థితికి మనం పేరు పెట్టుకుని తద్వారా మనం యుద్ధాలు చేసుకొని పరమ పవిత్రంగా శాంతిమయంగా సాగవలసినటువంటి జీవితాన్ని మనం చిన్నాభిన్నం చేసుకోవటం లేదా అని అమ్మ ప్రశ్న. అంతేకాదు మరణ అనంతరం లేదా మరణం అంటే ఏమిటి అన్నదానికి రమణ మహర్షి భాష్యం, రమణ మహర్షి అనుభవం ఒక ఎత్తైతే అమ్మ జీవితంలో జరిగిన ఒక సంఘటన మీకు చెప్పాలి తెలియని వారికి. తాను కని తన కళ్ళెదుట పెరిగినటువంటి తన కూతురే మరణించినప్పుడు లేదా దేహాన్ని వదిలిపెట్టినప్పుడు మామూలుగా తల్లి స్థానంలో ఎవరైనా చాలా రోధిస్తారు. అమ్మ ఒక మాట అన్నది, హైమను నేనే తెచ్చుకున్నాను, నేనే పంపుకున్నాను, ఇందులో మూడో వ్యక్తి ప్రమేయం లేదు అన్నది అని. ఆ సమాధి తాను స్వయంగా తన కూతురు యొక్క దేహాన్ని సమాధిగతం చేసి ఇక్కడ నుంచి అత్యద్భుత అనుగ్రహ తరంగాలు ఈ ప్రపంచాన్ని నడిపిస్తాయి, ఏం కావాలని మీరు అనుకుంటున్నారో ఐహిక ఆముష్మిక కైవల్య ఆనందాలు ఈ హైమాలయంలో నుంచి ఈ క్షణం నుంచి ప్రారంభమవుతాయన్నది. అంటే రామకృష్ణ గురుదేవులు నిన్న సాయంకాలం మనం అనుకున్నట్లుగా ఎట్లాగైతే తన తపశ్శక్తి అంతా వివేకానంద స్వామికి ధారబోశారో, అమ్మ తాను ఈ జగత్తులోకి ఒక దేహాన్ని తీసుకుని వచ్చినందుకు తన శరీరంలో నుంచి ఒక భాగాన్ని తుంచి దానిని పెంచి పోషించి లయించి తన చిచ్చక్తిని మొత్తం కూడా దాని ఎందు ప్రతిష్టాపన చేసింది. కనుకనే ఇవాళ జిల్లెళ్ళమూడిలో హైమాలయము అంటే శక్తిక్షేత్రంగా అది ఏర్పడిపోయింది. ఆ శక్తిక్షేత్రంలో ఏమున్నది, ఆధ్యాత్మిక శక్తి ఉన్నది. నిరంతరము భగవన్నామ స్మరణం అక్కడ జరుగుతూనే ఉంటుంది, అనేకమైనటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి, కానీ ఏ రకమైన పబ్లిసిటీ లేకుండా పరమ ప్రశాంతంగా పరమ ప్రసన్నంగా అక్కడిక ఆవరణంలో అడుగు పెడుతుండగానే మనందరం అన్నయ్యలము అక్కయ్యలము అయిపోతాం. అది ఆ ప్రేమ. దానిలో కృతకత్వం లేదు, ఎవరు అలా అన్నారు గనక అనుకోండి కాదు, బ్రదర్ సిస్టర్ రిలేషన్ ఇంగ్లీష్ కాదు, అది అన్నయ్య అక్కయ్య అనేటువంటి ఆత్మీయమైనటువంటి పిలుపుతో మనందరినీ కూడా అమ్మ దగ్గరికి ఆ ఒడి దగ్గరకు చేర్చేటువంటి ఒక దివ్యమైనటువంటి కార్యక్రమం అక్కడ జరుగుతూ ఉంటుంది. అమ్మతత్వము అమ్మతత్వమే అని అన్నప్పుడు ఏ తత్వంలో ఏ ఆస్పెక్ట్ లో అమ్మ వచ్చింది అని, ఏదో ఒక ఆస్పెక్ట్. ఇప్పుడు సంభోర్మూర్తి చరతి భువనే శంకరాచార్య రూప అన్నాం, శంకరాచార్యుల వారు అంటే ఇదిగో సాక్షాత్ శివస్వరూపం అన్నాం, లేదా మేఘాదక్షిణామూర్తి స్వరూపం అన్నాం. రమణ మహర్షిని గనక తీసుకున్నట్లయితే కవ్యకంఠ వాసిష్ఠ గణపతి ముని మీరు స్కందులాని ప్రశ్నించారు, సరే గణపతి మునే గణపతి అవతారంగా చెప్పుకుంటారు, అందుకే భగవాన్ ఆయన్ని నాయన అని పిలిచారని అనుకున్నాం. అలాగే త్రేతాయుగం నాటి రాముడు ద్వాపర కృష్ణుడు కలిసినట్లయితే మేము అన్న రామకృష్ణ గురుదేవులు ఉన్నారు. అంటే ఏ కాలంలోనైనా ఒక అంశావతారంగా పూర్ణమైనటువంటి మూలమైనటువంటి ఆ చిచ్చక్తి జగత్తులోకి ఒక సాకారాన్ని ధరించి వస్తుంది. అటువంటప్పుడు ఈ అమ్మకి మూలతత్వం ఏమిటి అని, ఎందుకంటే కేవలం మానవీయమైనటువంటి మానవ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి కాదు ఇది మహాశక్తి అని తెలుసుకున్నప్పుడు ఎవరు ఈమె అని గనక చిన్న ప్రశ్న వేసుకొని కాస్త తార్కికంగా శాస్త్రీయ పరంగా శాస్త్రపరంగా ఇంతకు ముందే ఏర్పడిన అనేకమైనటువంటి పౌరాణికమైన విషయాలను అన్నింటినీ గనక క్రోడీకరించుకొని సమన్వయం గనక చేసుకున్నట్లయితే జిల్లెళ్ళమూడి అమ్మ రాజరాజేశ్వరి అనబడేటువంటి మహాత్రిపుర సుందరీ దేవి యొక్క మానవాంశ మానవ దేహధారణ చేసి వచ్చిందామె. ఆమె వేషం వేసుకున్నటువంటి గురువు కాదు, వేషం వేసుకున్న అమ్మ కాదు, అసలు వేషం తొలగించుకున్నటువంటి అమ్మ జిల్లెళ్ళమూడమ్మ. వేషం అక్కరలేనమ్మ, మామూలు సహజంగా ఉండేది. ఎవరైనా ఇవాళ చిన్న గురువు గారు ఈ ఫోటో తర్వాత కాలంలో వచ్చింది, ఇక్కడ మన ముందున్నది. ఆమె సింహాసనం ఏమిటి అంటే మంచమే సింహాసనం. ఆ మంచం మీద కూర్చొని సర్వ ప్రపంచాన్ని శాసించింది. కాబట్టి ఆ చుట్టూ ఏర్పడే పారసర్నేలియా ఏదైతే ఉన్నదో ఆమె కాలంలో అవేమీ జరగలేదు. కాకపోతే ఆమె అనేక అవతారాలుగా అనేక దర్శనాలు అనేక మంది జిజ్ఞాసులకి తపస్సులకి ఇచ్చింది గనక ఆమెను సహజంగా రాజరాజేశ్వరి స్వరూపంగా భావన చేస్తాం. రాజరాజేశ్వరి కానివ్వండి, మరొకరు కానివ్వండి, మనం చూడని లలితాదేవినే మనం టీవీలో చూస్తుంటాం. అమ్మా అమ్మా అమ్మ అని చెప్తూ ఉంటారు. వీడు అమ్మని చూడలే ఇంతవరకు, అసలు ఉన్న అమ్మకే అన్నం పెట్టడు వాడు. అసలు ఆ అమ్మ ఎవరంటే ఈ అమ్మను వదిలిపెట్టి ఈ అమ్మ ఏమన్నదంటే, ఒరే మీకోసం నేను వచ్చానా, నాకోసం మీరు వచ్చారా, మన ఇద్దరం ఇక్కడ కాసేపు ఉండటానికి వచ్చాము రా అంది. అది మన ఇద్దరం ఇక్కడ ఉండటానికి వచ్చాం. ఏ తల్లైనా ఏ బిడ్డైనా బాంధవ్యం అలాగే కొనసాగాలి. అందుకనే విచారణ చేసినట్లయితే ఓ పద్యం రాశారు ఒక ఆయన, ఐంద్రీ మహావిద్యను తేరయే తల్లి వేద వీధులలో వెలుగుచుండు, ఏ దేవి సతము విద్యాదేవ కులపతి గుండెలో వెలుగులు కూర్చుచుండు, పదిరెండు వర్ణములు వెదకించి ఏ మాత ఋషులకిచ్చాశక్తినిచ్చుచుండు, తపోమహనీయ వాక్కులందు ఏ సవిత్రి నివాసమెసగుచుండు, ఏ జగజ్జనని కవీంద్ర హృదయ పాలనము చేయుచుండు, ఆ పరమశక్తి అవతరించను మనుజ దేహము నందు చూడరావోయి జిల్లెళ్ళమూడిలోన. ఐదు అంశాలు ఉన్నాయి. ఐంద్రీ మహావిద్య, ఐంద్రీ మహావిద్య సాకారం కనుక తీసుకుంటే ఆమె పేరు జగజ్జననైన జిల్లెళ్ళమూడి అమ్మ. అలాగే పరిపూర్ణమైనటువంటి జ్ఞానానికి మూలము ఎవరు అని విచారణ చేసినట్లయితే ఆమె అమ్మ. సౌందర్య లహరిలో 32వ శ్లోకం వాళ్ళ రాత్రికి ఒక్కసారి చూడండి, అది చాలా ప్రధానమైన శ్లోకం 32వ శ్లోకం. కానీ ఆ 32వ శ్లోకాన్ని అదే సౌందర్య లహరిలో 10వ శ్లోకంతో సమన్వయం చేయాలి. శంకర భగవత్పాదులు అమిత కవితావేశంలో ఒక మాట అంటారు, అమ్మా నీవు సర్వ రూపధారిణివి, సర్వనామధారిణివి, సర్వజ్ఞవు, సర్వాంతరాత్మవు, ద్వాదశాంత స్థానంలో చంద్రకళా స్థానము నీ స్వస్థానం అయినప్పటికీ కూడా మాయందున్నటువంటి దయచేత కరుణగా కరగి ఒక బిందువై బ్రహ్మరంధ్రము ద్వారా ఈ శరీరంలో ప్రవేశించి సర్వ అంగములను సర్వ అణువులను కూడా నీ మయం చేశావు గదా, నీకు అవసరం లేకపోయినా నీవు మూలాధారంలోకి వచ్చావు గదా తల్లి అని శంకర భగవత్పాదుల 10వ శ్లోకం. ఇక 32వ శ్లోకంలో 3, 4, 12గా చేసి 12 అంశాలను బీజాక్షరాలుగా చేసి శివ ఇంద్ర కామ మహాకామ కామేశ్వరి అనబడేటువంటి 3 విభాగాలు చేసి ఈ 3, 4 అంటే 4, 4, 4 మధ్యలో మళ్ళీ 3 బీజాక్షరాలను క్షిప్తం చేస్తారు శంకర భగవత్పాదులు. సౌందర్య లహరి అంతా చదివినా చదవకపోయినా చదవలేకపోయినా లలితా సహస్రనామ పారాయణం చేసుకునే వారందరూ కూడా ఈ 32వ శ్లోకాన్ని ధారణ చేసుకోండి. అది అమ్మవారి యొక్క స్వరూప వర్ణన, అమ్మవారి యొక్క శ్రీచక్ర వర్ణన, అమ్మవారి యొక్క స్థితి వర్ణన. ఆ 12 ప్లస్ ఈ 3 కలిపితే అది 15. ఆ 15 ఎట్లా అంటే 12 వర్ణములు వెదకించి మాత ఋషులకిచ్చా శక్తి నిచ్చుచుండు. ఇప్పుడు ఒక పూర్ణానంద స్వామి, మరొకరు రఘువరదాస్ గారు వెళ్ళి అక్కడికి వెళ్ళి ఏం చేస్తారు, వాళ్ళకేం పని, వాళ్ళే అప్పటికి సిద్ధులు, వాళ్ళే పరిపూర్ణులు, వాళ్ళ ఆనందం పొందినవారు, ఆనందం ఏమిటో ఎరిగినవారు, అయినా అమ్మ దగ్గరకు ఎందుకు వెళ్ళారు అంటే అటువంటి వారు కూడా చేరుకున్నటువంటి ప్రదేశం అది. ఎందుకని, లలితా స్వరూపిణి అయినటువంటి జిల్లల్లమూడి అమ్మ ఈ 15 అక్షరాల యొక్క సాకార స్వరూపంగా అక్కడ నిలకడ చెంది వాళ్ళకొక ఇచ్ఛాశక్తిని ఇచ్చింది. ఒక స్వామివారికి, ఒక అవధూతకి, ఓ సాధకుడికి ఏమి ఇచ్చలుంటాయి? ఒకే ఒక్క ఇచ్చ ఉంటుంది, సప్తజ్ఞాన భూమికలలో తొట్టతొలిదైనటువంటి శుభేచ్ఛ మాత్రమే ఉంటుంది. ఆ శుభేచ్ఛ ఏమిటి అంటే, సర్వ ప్రపంచము కూడా ఈ జన్మలోనే ఇప్పుడే ఆనందతారక స్థితిని వాళ్ళు చేరుకోవాలి అనేటువంటి ఒక సప్తజ్ఞాన భూమికలో తొలి పాదం అది, తొలి ఘట్టం అది, తొలి మెట్టు అది. ఆ శుభేచ్ఛ శక్తి స్వరూపంగా ఉన్నది గనక, ఇచ్ఛాశక్తి గనక శుభేచ్ఛ అయినట్లయితే కర్మలన్నీ కర్మయోగాలై విజ్ఞానమంతా జ్ఞానమై జ్ఞానమంతా పరమాత్మ భావనలు అద్వైతంలో గనక నిలకడ చెందినట్లయితే అది పూర్ణ జ్ఞాన అద్వైత యోగంగా అఖండ అనాహత యోగంగా ఉంటుంది గనక దానిని ఇవ్వగలిగినది ఎవరు అని ప్రశ్నించుకుంటే అది ఇవ్వగలిగినది అమ్మ అన్నాడు ఆయన. అలాగే తపస్సు చేసుకున్నటువంటి వాడి వాక్కు ఫలిస్తుంది, అందుకనే తపస్సు చేసిన వాడి వాక్కు వశ్యవాక్కు అన్నారు. వాడు వాక్కుకి వశమై ఉండడు, వాక్కే వాడికి వశమై ఉంటుంది. ఎప్పుడు ఏ మాట రావాలో, ఎప్పుడు ఏ భాష కావాలో, ఎప్పుడు ఏ భావం రావాలో, అవన్నీ ఒక ప్రవాహ వేగంతో వస్తాయి గనక అవన్నీ ఎక్కడ ఉన్నాయి అంటే అమ్మ దగ్గర ఉన్నాయి అని. ఏ జగజ్జనయిత్రి కవీంద్ర హృదయ పాలన ముసయిచుండు, కవి యొక్క మనస్సును గనక పాలన చేస్తే మంచి పొయెట్రీ రాయొచ్చు. మహాకవి అయినటువంటి వాడు, అటువంటి వాడు హృదయాన్ని గనక ఈ అమ్మవారు పాలన గనక చేసినట్లయితే అతని నుంచి ఎటువంటి మహాకావ్యాలు వస్తాయంటే ఈ సర్వ ప్రపంచం కూడా మళ్ళీ పుట్టువే ఎరగనటువంటి ఒక పూర్ణమైనటువంటి పునరావృత్తి రహితమైనటువంటి పునర్జన్మ లేనటువంటి స్థాయికి వెళుతుంది గనక అటువంటి ఆ జగజ్జనని వచ్చిందయ్యా అవతరించను మనుజ దేహమునందు చూడరాబోయి జిల్లల్లమూడిలోన. చాలా అందమైనటువంటి పద్యం, అమ్మకి తగినటువంటి పద్యం, అమ్మ అదైనటువంటి పద్యం. అంటే ఆ భావనా స్థితిలో కవిత్వాన్ని దాటి భాషను దాటి తత్వాన్ని దాటినటువంటి పూర్ణ స్థితి గనక ఆ స్థితిలో అమ్మని అనుభవించిన వారు ఉన్నారు. ఆ అనుభవించిన వారిలో మహాత్ములంతా ఉన్నారు, వాళ్ళంతా ఫైన్ ట్యూనింగ్ కోసం వెళ్తారు అక్కడికి. ఆ ఫైన్ ట్యూనింగ్ కావాలి, ఫైన్ ట్యూనింగ్ గనక లేకపోతే ఎక్కడో అరకొరగా మిగిలిపోతుంది. అలాగే అనేకమైనటువంటి విషయాలని ఎవరైతే సరళంగా సూటిగా అర్థమయ్యేట్లుగా గజిబిజి లేకుండా మనస్సుని ఆందోళన పరచుకోకుండా ఎవరు చేస్తారో వారు నిజానికి ఉత్తమ స్థాయికి చెందిన గురువులు. ఎవరు విషయాన్ని కాంప్లికేట్ చేసుకుంటారో తాము దానిని అర్థం చేసుకోకుండా అర్థమయ్యే రీతిలో చెప్పలేరో వాళ్ళు ఇంకా విజ్ఞాన భూమికలో ఉన్నట్లే లెక్క. అందుకనే జిల్లల్లమూడి అమ్మ ఆమె చరిత్ర చదవండి, మీరు చదివితే మీకు ఇంకా చాలా, మనకున్నది గంటే, ఈ గంటలో అనే తలాస్పర్శగా కేవలం అక్కడక్కడ చదవవలసిందే తప్ప, అనుకోవలసిందే తప్ప, జీవిత మహోదధి అంటే మహాసముద్రం అది. ఆ సముద్రం అంతా కూడా అలలు కెరటాలు తుప్పరులతో నిండినది, అయినా తాను ఒక ఏకాత్మ భావనలో ఒక పరిపూర్ణమైనటువంటి సహజమైన స్థితిలో ఒక అచ్చమైనటువంటి మాతృమూర్తి వలె ఆమె ఉండగలిగింది. అంతేకాకుండా అక్కడికి లక్ష్మణదాస్ గారిని, ముక్తివి లక్ష్మణదాస్ తర్వాత వారు సమీక్షించారు, అమ్మ దగ్గరకు వచ్చేవారు. ఆయన వచ్చి అమ్మని అడిగేవారు ఏం చెయ్యాలి అని. నీకు భగవంతుడు ఏం చెయ్యమని చెప్పవలసి ఉన్నదో అదే జరుగుతుంది, అందులో నువ్వు చేసేదంటూ ఏముండదు. చూశారా, మనమంతా చాలా చేస్తున్నాం అనుకుంటాం, మంచి ఉద్యోగం చేశాం, బాగా ఉపన్యాసం ఇచ్చాం, బాగా పాటలు పాడాం, పుస్తకాలు రాశాం. నువ్వు రాయలే, నీ వల్ల కాదు అది, నువ్వు అనలే, నీ వల్ల కాదు అంటున్నది ఎవడో, దాన్నే విశ్వనాథ వారు ఉన్నది అదే, ఏతద్ అధిష్టాత ఎవడో యజమానుడన అష్టమ తరువు వాడు, ఆ 8వ శరీరం ఏదైతే ఉన్నదో వాడు, వాడు వేరే ఉన్నాడు అని అర్థం. కాబట్టి ఎవడో ఒక కర్త లోపల ఉండి జీవుడు ఒక్కొక్క ప్రారంధాన్ని ఒక సంస్కారాన్ని తీసుకుని వచ్చినట్లుగా ఈ సర్వ జగత్తుని కూడా నడిపించటానికి పరమేశ్వరుడే తన శక్తిని అనేక క్షేత్రాలలో నిక్షిప్తం చేస్తాడు. వాళ్లే కళాకారులు అవుతారు, పండితులు అవుతారు, కవులవుతారు, జ్ఞానులవుతారు, విజ్ఞానమూర్తులు అవుతారు, సర్వ ప్రపంచానికి ఆదర్శప్రాయమైన జీవితాన్ని వాళ్ళు అందించగలుగుతారు. వాళ్ళు మనలాగే పుట్టారే, మరి ఎందుకని ఇలా ఉన్నారంటే వారి యందు అమ్మ యొక్క అనుగ్రహము లేదా అయ్య యొక్క అనుగ్రహము, ఆ పూర్ణమైనటువంటి దైవ ప్రజ్ఞ వారి యందు ఉంటుంది గనకనే పురుషులందు పుణ్య పురుషులు వేరయ్య. పుణ్య అంటే మంచి పనులు చేసిన వాడని కాదు, తనను తాను ఎరిగిన వాడు మాత్రమే పుణ్య పురుషుడు గనక జిల్లెళ్ళమూడి అమ్మ ఒక మాట అన్నది, నేను నేనైన నేను అన్నది. నేను నేనైన నేను అంటే మనిషికి మూడు అవస్థలు ఉన్నాయి. ఇదిగో ఇప్పుడు మనం ఉంటున్నటువంటి జాగ్రత్త అవస్థ, రాత్రి 10 గంటలకి నిద్ర అవస్థ, తెల్లవారు లేద్దామా వద్దా కళ మెలకువా దాని సంధికారం ఏదైతే ఉన్నదో, ఉషోదయాపూర్వమే ఏదైతే ఉన్నదో అది సుషుప్తి. ఇక్కడ స్థూల శరీరం, సూక్ష్మ శరీరం, కారణ శరీరం మూడు నడిస్తున్నాయి, నడిపిస్తూ ఉన్నాయి.